కదా చాలా గట్టిది. కానీ దివ్యదృష్టితో అసలు విషయం కనిపెట్టి, ఇంద్ర ఏమిటి అత్యాచారం, రా బయటికి అంది. టక్కన ఇంద్రుడి 49 మంది పిల్లలతో బయటకు వచ్చాడు. ఆవిడ తెల్లబోయి, ఆ పిల్లలు కూడా ఎంత అందంగా ఉన్నారో, బంగారం రంగులో ఎర్రగా మిసమిసలాడిపోతూ నాలాగా పైన ఒత్తైన చుట్టుతూ ఓ గిజగిజలాడిపోతూ కనబడ్డారు. ఆవిడకి మతిపోయింది, నేను ఒక్క కొడుకును కూడా కోరితే 49 మంది ఎలా వచ్చారు ఇంద్ర అంది. అమ్మ నన్ను క్షమించు తల్లి అని వెంటనే కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు. సరే క్షమించని చెప్పిందిట, అసలు నేను నీ మీద భక్తితో రాలేదు, నువ్వు నన్ను చంపే కొడుకు కావాలి అని మా నాన్నగారిని అడిగావు. అప్పుడు మా నాన్నగారు నీకు కొన్ని నియమములు చెప్పారు, ఇదంతా నేను విన్నాను. నియమములన్నీ పాటించావా నీ కడుపులోంచి గొప్ప కొడుకు పుడతాడు. ఆ నియమాలు పాటించకుండా ఉంటే నీ కొడుకు నన్ను చంపేవాడు అవ్వడు. అందుకని నన్ను చంపేవాడు కాని కొడుకు రావడం కోసం ఒకవేళ కడుపులో ఉన్న పిల్లవాడిని చంపేస్తే అసలే గండం ఉండదు కదా అని భావించి నేను కపటంగా వినయము నటించి నీ దగ్గరకు వచ్చి నాటకములాడి సేవ చేశాను. నేను అనుకున్నట్టే నువ్వు కూడా ఒకరోజు అశుచిగా నిద్రపోయావు. ఇదిగో ఈరోజు నువ్వు కాళ్ళు కడుక్కోకుండా పడుకున్నావు. కాళ్ళు కడుక్కోకుండా పడుకున్నావు గనక నేను వజ్రాయుధంతో నీ కడుపులో ప్రవేశించాను. నా యోగమాయతో ఆ పిల్లల్ని చంపాలనుకున్నాను, కానీ వాళ్ళు మహాత్ములు, అందుకే 49 రూపాయలు ధరించారు. తల్లి, ప్రాణం అంటే అందరికీ తీపే కదా, నా ప్రాణం నీ కొడుకు ఎక్కడ తీస్తాడో అని నేను మోసం చేశాను, అందులో తప్పు ఉన్నది, అయినా క్షమించు నన్ను. నీకంటే కరుణాస్వరూపిణి ఎవరుంటారు, మా అమ్మకంటే నీకు ఎక్కువ జాలి అని పరిపరి విధాలుగా పొగిడి బతిమాలి కాళ్ళు పట్టుకుంటే ఆవిడ జాలి పడిపోయి, సరేరా నాయన, నువ్వు చంపాలనుకున్న పిల్లలు బతికారు గనక నేను నిన్ను పొరపాటును కూడా శపించలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పిల్లల్ని ఏం చేస్తావు అనగానే, ఇంకా ఏం చేయడం ఏమిటి, నా చేతిలో ముక్కలై కూడా వీళ్ళు ఆయువుతో బలంగా పెరిగారు, కాబట్టి వీళ్ళని కూడా అమరులను చేస్తాను, దేవతల కింద మారుస్తాను, నా లోకానికి పట్టుకుపోతాను, నా పక్కనే ఆసనమిచ్చి 49 ఆసనాలు ఇచ్చి వీళ్ళని దేవతలుగా మారుస్తాను. ఈరోజు నుంచి మరుద్గణములనే పేరుతో వీరు ప్రత్యేకంగా నా పక్కనుంటారు, నాకు సొంత తమ్ముళ్ళు వీళ్ళు అనగానే ఆవిడ సంతోషించింది. పోన్లే నా కోరిక ఏమిటి, అమరులు అవ్వాలి కదా, అమరులు అయ్యారు వీళ్ళు, నీతో పాటు దేవతలుగా ఉంటారు, యుగాంతం వరకు వీరికి నాశనం ఉండదు అనుకుని మొత్తం మీద క్షమించి ఇంద్రుడిని వదిలేసింది. ఆ విధంగా మరుద్గణాలు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆ మరుద్గణములు ఎందుకు కడుపులో ఉండి కూడా చావలేదు అంటే, వాళ్ళు కడుపులో ప్రవేశించే ముందు దితి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రాన్ని 1000 పర్యాయములు జపించింది. నారాయణ స్మరణ వల్ల కడుపులో ఉన్న పిండం అంత గట్టిదయ్యింది. ఆ తర్వాత వాళ్ళు హాయిగా శాశ్వతంగా ఇంద్రుడితో సమానమైన వైభవం అనుభవించారనగానే, ఇప్పుడు హనుమాన్ వచ్చి అడిగాడు ఈయన పరీక్షిత్తు సుకుణ్ణి. ఏమని అడిగాడు, వాసుదేవ మంత్రము నారాయణ మంత్రం చేసింది అంటే బహుశా అది వ్రత విధానం అయి ఉంటుంది కదా, ఇంతకీ పుంసవన వ్రత విధానం ఏమిటి, అది చెప్పు, అది వింటాను, నాకు నువ్వు చెబితే ఇక్కడున్న వాళ్ళంతా వింటారు, వాళ్ళు లోకల్లో ఈ వ్రతాన్ని వ్యాపింపచేస్తారు, తద్వారా ప్రజలంతా సత్సంతానాన్ని పొందగలుగుతారనగానే, అప్పుడు శ్రీ శుకులు వారు చెప్పారు, నాకొకప్పుడు మా నాన్నగారు వ్యాసుడు నారదుడు చెప్పినటువంటి వ్రతం నీకు చెబుతున్నా విను. శుక్లే మార్గశిరే పక్షే యోషిద్భర్తురనుజ్ఞయ ఆరభేత వ్రతం ఇదం సర్వకామికమాదిత. మార్గశిరమాసంలో నేను ఎందుకు మొదలుపెట్టాలి, ఇది విష్ణు వ్రతం. మార్గశిరమాసం అంటే ఏమిటి, విష్ణుస్వరూపం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం, మాసములలో మార్గశిర మాసమును నేనే అని స్వయంగా కృష్ణుడు చెప్పాడు. అందుకే మార్గశిరము అంటే విష్ణుమాసం అని పేరు. ఆ విష్ణుమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చెయ్యాలి, భర్త అనుజ్ఞ తీసుకోవాలి, ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఇలా మొదలుపెట్టి వ్రతం చేస్తే ఒక్క సంతానమే కదట, సర్వకామికమాదిత అన్నాడు, అన్ని కోరికలు తీరుతాయి. ఈ వ్రతం విధవ చెయ్యొచ్చు, విధవ చేస్తే మోక్షం పొంది తీరుతుంది ఈ జన్మలోనే, అదే పెళ్ళయిన తర్వాత చేస్తే సత్సంతానం కలుగుతుంది. అసలు పెళ్లి కాని కన్య చేస్తే, అది కూడా చెప్పాడు శుకులు వారు, కన్య గనక ఈ వ్రతాన్ని 1 ఏడాది చేస్తే మహానుభావుడైన భర్త లభిస్తాడు, చాలా ఉత్తముడు, భార్య యొక్క కోరికలు తీర్చేవాడు, భార్యని ప్రేమగా చూసేవాడు, భార్యని కిరసనాయిలు పోసి తగలబెట్టనివాడు, ఇటువంటి వాడు ఉత్తముడు లభిస్తాడు. ఇంకా భూలోకంలో విద్యార్థులు గనక దీనిని సంవత్సరం పాటు చేసినట్టయితే వారు అనుకున్న విద్యలో విజయం సాధిస్తారు. సంవత్సరంలో నెలకొక్కరో చేయలేమా మాత్రం, చెయ్యొచ్చు, కష్టం కాదు. పిల్లలు అనుకున్న సీటు పొందుతారట, ఏం చదవాలంటే చదువుతారు. ఇదే యవ్వనంలో ఉన్న మగవాళ్ళు చేస్తే మంచి భార్య లభిస్తుంది, భార్యాభర్తలిద్దరూ అనుకూలంగా ఉంటారు. ఈ వ్రతం చేసేవారు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి తిలకధారణ చెయ్యాలి. ఆ తర్వాత ముందు విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి, ఆ తర్వాత గురుదేవుడికి నమస్కరించాలి. ఎవరో ఒక గురువు ద్వారా ఉపదేశం పొంది ఇప్పుడు చెప్పబోయే స్తోత్రం చెయ్యాలి. అలంతే నిరపేక్షాయ పూర్ణకామ నమోస్తుతే మహావిభూతిపతయే నమస్సకల సిద్ధయే. ఏ కోరిక లేనటువంటి వాడు, సర్వవ్యాపకుడు, అన్ని కోరికలు తీర్చేవాడు అయిన విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. సమస్త సంపదలకి నిలయము, కోరిన వారికి సంపదలు ఇచ్చేవాడు అయిన శ్రీ మహావిష్ణువు కొరకు నమస్కారం చేస్తున్నాను. ఇలా ముందు స్తోత్రం చెయ్యాలి. ఎప్పుడు కూడా ధ్యానం, ఆవాహనం, ఈ విధమైన 16 ఉపచారములు ఉన్నాయి. అందులో ధ్యానం అంటే ఈ శ్లోకం చెయ్యాలి. షోడశోపచారాల్లో మిగతా ఉపచారములన్నీ పత్రం, పుష్పం, ధూపం, దీపం ఇవన్నీ సమర్పించాలి. ఈ సమర్పణ అయ్యాక అది కూడా ఎవరికి సమర్పించాలి అని అనుమానం లేకుండా లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉన్న పటము కానీ విగ్రహం కానీ పెట్టుకుని దానికే ఈ ధూపదీపాలు ఇవ్వాలి. ఆ పటానికి ఆవాహనాదులు అయ్యాక, ఆఖరణ పూజ అయ్యాక అప్పుడు ఇప్పుడు చెప్పబోయే విష్ణు మంత్రం చెయ్యాలి. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందరూ కూడా అనండి, ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ మహా విభూతిభిః బలిం ఉపహరాణి. భగవంతుడైన మహాపురుషుని కొరకు, ఆ మహాపురుషుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన మహానుభావుడు, సకల సంపదలు కలిగినవాడు. సంపదలతో పాటు సంపదలు అనుభవించడానికి కావలసిన ఆరోగ్యాదులు, దాసదాసీ జనాలు ఇవన్నిటితో కూడి వాటిని మనకి ఇచ్చేవాడు ఆయన విష్ణువుకి నా శరీరమును కానుకగా ఇస్తున్నాను. శరీరము, మనస్సు, వాక్కు ఈ మూడింటిని బలిం కానుకగా ఉపహారాన్ని ఇస్తున్నాం. ఆయనకి అన్నీ ఇచ్చేయాలి. అంటే మనం జపం చేసిన కాసేపు శరీరము అక్కడే ఉండాలి. నేను ఏలూరులో ఉండి మైసూరులో జపం చేయకూడదు అనకూడదట, ఆ దేవుడికి ఎదురుగుండానే కూర్చోవాలి. శరీరము ముందు ఆయనకి సమర్పించు. తర్వాత రెండోది ఏంటి, వాక్కు. ఇప్పుడు మంత్ర జపం చేస్తున్నావుగా, ఈ వాక్కు ఆయనకే సమర్పించు. శరీరము వాక్కు ఇచ్చిన మనస్సు అక్కడ ఉండకపోతే ఈ మనస్సు వెళ్ళి ఇంకో తోటికి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో సాయంకాలం బజ్జీ మీదకి వెళ్ళిందంటే ఎందుకు మెరిగి రాకుండా పోతాడు. అందుకని మనస్సు కూడా లగ్నం చెయ్యి. ఈ మూడు ఆయనకి సమర్పిస్తే ఆ మంత్రానికి, ఆ నిష్టకి భగవంతుడు సంతోషించి వాళ్ళను అనుగ్రహిస్తాడు. ఇలా ఈ వ్రతాన్ని ఒక్క సంవత్సర కాలం చేసినట్టయితే అటువంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. వీలుంటే ఏడాది చేయడం మంచిదట, పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే ఎక్కువ నియమాలు కావు గనక. అలాగని ఏడాది పొడుగుతా చేయలేని వాళ్ళు ప్రతి మాసంలో శుక్లపక్ష పాడ్యమి నాడు చేస్తే చాలు. స్త్రీ చైతదాస్థాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశోగృహం కన్యాచ విందేత సమగ్ర లక్షణం పతింత్వవీరా హతకిల్బిషాం గతిం. ఈ వ్రతాన్ని ఇలా శ్రద్ధగా చేస్తే ఆడవాళ్ళు చేస్తే సౌభాగ్యాన్ని పొందుతారు. పెళ్ళైన స్త్రీ సౌభాగ్యం పొందుతుంది. ఇంకా మగవాడు చేస్తే వాడికి సంపదలు వస్తాయి. ఇంకా అప్పుడే పెళ్ళి అవుతోంది, ఇంకా కాసేపట్లో పెళ్ళి అవుతోంది, లేక ఇప్పుడు పెళ్ళి జరుగుతోంది అనుకున్నటువంటి వాళ్ళు పెళ్ళి తొందరలో అవ్వాలి, లేదా పెళ్ళి కుదిరింది మరి కాసేపట్లో పెళ్లిపేటల మీద కడతాం, ఇలాంటి వాళ్ళు గనక ఈ వ్రతాన్ని కనీసం ప్రారంభిస్తే భర్త సంపదలున్నవాడు అవుతాడు. జీవపతిం అంటే ఆ భర్త ఎప్పుడూ జీవిస్తాడు. ఆ పెళ్ళయ్యాక భర్త అకాల మరణం పొంది ఈవిడికి వైధవ్యం రాకుండా చూస్తాడు, అనగా హాయిగా సౌభాగ్యవతిగా ఈవిడ శరీరం విడిచిపెడుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి జీవిస్తారు. యశః కీర్తి లభిస్తుంది, గృహం లభిస్తుంది. కన్యాచ విందేత సమగ్ర లక్షణం పతిన్, అదే కన్య ఈ వ్రతం చేస్తే అన్ని శుభలక్షణములు కలిగిన మంచి భర్త లభిస్తాడు. తర్వాత అవీరుడు గనక చేస్తే వీరుడవుతాడు. పిరికివాడు ఈ వ్రతం చేస్తే వీరుడుగా మారతాడు. మృత ప్రజ జీవసుత ధనేశ్వరీ. మృత ప్రజ అంటే సంతానం పుట్టి చచ్చిపోయే వాళ్ళకి మృత ప్రజలు అని పేరు. కొంతమంది దురదృష్టవశాత్తు పిల్లాడో పిల్లో పుట్టి చచ్చిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ వ్రతం చేస్తే జీవసుతాహ మంచి ఎక్కువ కాలం జీవించే ఆరోగ్యంతో ఉండే కొడుకులు ఒకళ్ళకి అది ఎక్కువ మంది పుడతారట. ఏ వద్దు బాబు అనుకోవాలి తప్ప, లేకపోతే ఎంతమంది కావాలంటే అంతమంది పుడతారు. ధనేశ్వరి సంపదలు కూడా లభిస్తాయి. సుదుర్భగ అంటే విధవ, భర్త పోయిన ఆవిడ. శుభగారూపమగ్ర్యం సౌభాగ్యవతి కంటే గొప్పదవుతుంది. పుణ్యస్త్రీ కంటే ఈవిడికి ఎక్కువ పుణ్యం వస్తుంది. విందే ద్విరూప విరుజా విముచ్యతేయ ఆమయా వీంద్రియ కల్పదేహం. ఇంకా ఈ జన్మలో దురదృష్టవశాత్తు కురూపంతో పుట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందంగా ఉండరు, అందరికీ అందం రమ్మంటే వస్తుందిటండి. పూర్వజన్మ కర్మ వల్ల దరిద్రంగా ఉంటే అటువంటి వాళ్ళు ఈ వ్రతం చేస్తే భవిష్యత్తులో పరమసుందరీమణిగానో సుందరుడిగానో పుడతారు. కాదండి, మాకు ఇంద్రియముల మీద వ్యామోహం లేదు, కోరికలు లేవు అనుకున్న వాళ్ళు కోరికలు లేకుండా ఈ వ్రతం చేస్తే కోరికలను విడిచిపెట్టి శాశ్వత వైకుంఠం పొందుతారు. ఇన్ని శుభములనిచ్చే పరమ పవిత్ర వ్రతం పుంసవన వ్రతం అని చెప్పగానే ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎలా చేయాలో తెలుసుకున్నాడు, మంత్రం తెలుసుకున్నాడు. గనక పరీక్షిత నరేంద్రుడు తన కుమారుడి చేత ఈ వ్రతం చేయించే బాధ్యత కృపాచార్యుడికి ఇచ్చాడు. అందుకే భవిష్యత్తులో జనమేజయుడు ఈ వ్రతాన్ని కృపాచార్యుని ద్వారా తెలుసుకుని చేశాట. అందుకే జనమేజయుడికి బంగారం లాంటి కొడుకులు పుట్టారు. ఇప్పుడు పరీక్షిత్తుకి ఒక అనుమానం వచ్చింది. నాకు చాలా కాలం నుంచి ఉంది, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. అదేను, నీవు చెప్పిన వ్రతాలు విన్నాను, పరమ పవిత్రమైన అనేక గాథలు విన్నాను, వంశాలు విన్నాను, మన్వంతరాలు విన్నాను, వంశాను చరితములు విన్నాను. ఎప్పుడు చూచినా దితి కొడుకులు చచ్చిపోతున్నారు విష్ణువు చేతిలో లేక ఇంద్రుడి చేతిలో. అదేమిటో తెలియదు కానీ విష్ణుమూర్తి అందరి ఏడలా పక్షపాతంతో లేకుండా సమానంగా ఉండాలి కదా. నిజానికి విష్ణువు అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, సకల లోకాలకి మూలకారకుడు ఆయన. అయినా ఎందుకో దేవతల మీద పక్షపాతంతో ఉన్నట్టు కనపడతాడు, రాక్షసుల ఏడల ద్వేషంతో కనపడతాడు. సమహ ప్రియః సుహృద్ బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్థే కథం దైత్యాన్ అవధీన్ విషమోయథ. అవధీద్ విషమోయథ. శ్రీ మహావిష్ణువు అందరికీ సమానుడు, ఆయనకి పక్షపాతం ఎందుకుంటుంది? అసలు పక్షపాతం ఎందుకుండదంటే ఈ చరాచర జగత్తంతా వాసుదేవుడి నుంచి ఆవిర్భవించింది. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మారాడు. ఆయనే ఈ చరాచర జగత్తులో ఉన్న లోకాలని సృష్టించాడు. ఆ లోకాలకి పాలకుల్నిచ్చాడు, పాలితుల్నిచ్చాడు. 84 లక్షల జీవరాశులు బ్రహ్మ ద్వారా సృష్టి చేయించాడు. సర్వభూతములు తన నుంచి వచ్చాయి గనక అన్నీ తానే కనుక అన్ని ప్రాణులను సమానముగా చూడాలి. దీనికి ఎంత అందంగా అనువాదం చేశాడో తెలిసిన అండి తెలుగులో పోతన గారు. సర్వభూతములకు సముడు, నెచ్చెలి, ప్రియుండు, అనంతుడు, ఆద్యుడు, ఇంద్రుని కొర్రకు దైత్యేంద్రులనేటికి విషమునికై వడి వెదకి చంపే అసురుల జంపంగ అమరులచే తన కయ్యడి లాభమెంతైన కలదే. నిర్వాణనాథుండు నిర్గుణుండు అతనికి స్వపక్షపాతంబు కలదే. నాకు చాలా కాలం నుంచి ఉందయ్యా అనుమానం. అందరికీ మోక్షమిచ్చే ఆయన నిర్గుణ పరబ్రహ్మ, అటువంటి వాడికి ఒకరి మీద పక్షపాతం ఎందుకుంటుంది? ఒకరి మీద ద్వేషం ఎందుకుంటుంది? ఒకరి మీద రాగం ఎందుకుంటుంది? సకల ప్రాణులను సమానముగా చూసి అందరినీ ప్రేమించి అందరికీ మిత్రుడిగా అందరికీ తండ్రిగా ఉంటాడు ఆయన. అందుకే సయేవ మాత సయేవ పిత అని వేదం అంటున్నది. అతడే తల్లి, అతడే తండ్రి అని. అటువంటి వాడు ఇంద్రుడి కోసం రాక్షసేంద్రుల్ని ఒక విషముడిలా చంపాడు. శత్రుత్వ భావన కలిగిన వాడికి వెళ్ళే చంపేశాడు. దానికి గల కారణమేమిటి? పోని రాక్షసుల్ని చంపి దేవతల్ని కాపాడితే ఈయనకేమైనా లాభం ఉందా? దేవతల వల్ల ఈయనకేం లాభం? అసలు దేవతలు సృష్టించేవాడే తాను గనక వాళ్ళ వల్ల ఈయనకు వచ్చే కొత్త లాభం అంటూ ఏం లేదు. ఏ లాభము లేకపోయినా ఎందుకు చంపుతాడు? ఇది నాకు చాలా చిత్రంగా అనిపిస్తున్నది. ఒక్కొక్కప్పుడు ఈ సందేహానికి అర్థం తెలియక చాలా బాధపడుతూ భగవంతుడికే పక్షపాతం ఉంటే ఇంకా తక్కిన వాళ్ళ సంగతి ఏమిటి అనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు గుళ్ళోకి వెళ్ళి మొక్కుకుంటే ఆ మొక్కుబడి తీరకపోతే అయ్యో ఇంత మొక్కాను కదా, ఇంత ప్రదక్షిణ చేశాను కదా, కోరిక తీరలేదు, ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడా అని కూడా అనిపిస్తుంది. ఈ సందేహాలు తీర్చన్నాడు ఆయన. అప్పుడు ఆయన ముందుగా చెప్పింది ఏమిటంటే, నాయన నువ్వు గుళ్ళోకి వెళ్ళావు, నీకు ఒక కోరిక ఉందని చెప్పావు, ఈ కోరిక కోరినంత మాత్రం చేత ఆ కోరికలన్నీ భగవంతుడు ఎలా తీర్చగలుగుతాడు? ఉదాహరణకి శచీదేవి నాకు భార్య కావాలని నహుషుడు మొక్కుకున్నట్ట, ఆ కోరిక తీర్చగలడా భగవంతుడు? తీరుస్తాడా? అది కుదురుతుందా? ఎలా కుదురుతుంది? ఈ వేదిక అంతా నాకు ఇచ్చేయండి అని ఎవడన్నా కోరుకుంటే ఎలా ఇస్తారండి అసలు? అది ఆ పిచ్చ కోరిక కదా అది. కాబట్టి మనం కోరికలు కోరుతున్నప్పుడు ఈ కోరికలు మంచివో చెడ్డవో మనకి తెలియదు, మనం తాత్కాలికం కోరేస్తాం అంతే. నా చిన్నప్పుడు తెలియక ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూచేవాడిని. అప్పుడు నా పక్కన ఆడుకుంటున్న కుర్రాడు ఒకడు, ఆ విమానం నాకు వచ్చేస్తే బాగుండు, నాకు విమానం సొంత విమానంలో పెడతానన్నాడు. నేను నీకు అలాగే వస్తుందిలే అన్నాను. నాకు అప్పుడు తెలియదు కనుక నిజంగా విమానం వాడికిస్తే చస్తాడు, దాన్ని ఎలా నడపాలి, దానికి ఫ్యూయల్ వద్దు, దానికి ఒక ఎయిర్పోర్ట్ వద్దు, ఇవన్నీ పెద్ద ఏతనలు ఇవి. ఆ విమానమే తర్వాత కుప్పకూలితే మళ్ళీ అందులోంచి బతికి పట్టకడతాడో లేదో తెలియదు. కాబట్టి మనకి ఏది కోరిక కోరితే దానివల్ల లాభమో దేనివల్ల నష్టమో తెలియదు. విషం కావాలి అని చంటిపిల్ల కోరితే విషం ఇస్తాడా పరమాత్ముడు? నేను ఒకసారి ఎయిర్ ఇండియాలో చికాగో వెడుతూ ఉంటే నా పక్క సీట్లో ఓ చిన్న పిల్ల ఉంది, 5 ఏళ్ళు ఉంటాయి. కిటికీ పగలగొట్టి అద్దం అందులోంచి కిందకు దూకుతానంటుంది. నిజంగా జరిగింది, కిటికీ పగలగొడతానంటుంది. ఆ కిటికీ పగలగొడితే అసలు పగలగొట్టడానికి వాడు ఒప్పుకుంటారా? కిటికీ పగిలితే మొత్తం అంతా లోపల గాలి చచ్చిపోతాం, అది వేరే విషయం. కానీ పిల్ల అంటుంది, కిటికీ ఎందుకు పగలగొట్టకూడదు, ఎందుకు కిందకు దూకకూడదు అంటే దూకితే చస్తామంది తల్లి. చస్తామా అంటే ఏమిటి అంది. అంటే చస్తామంటే ఎవడో కూడా తెలియదు ఆ పిల్లకి. అంటే కాదే, ప్రమాదం అంటే ప్రమాదం అంటే ఏమిటి, నేను దూకుతానే దూకుతాననేసరికి వాళ్ళ అమ్మకు ఒళ్ళు మండి ఒక్కటిచ్చుకుంది. ఆ తల్లి లాంటి వాడు భగవంతుడు, ఆ పిల్ల లాంటి వాళ్ళం మనం. కిందకి దూకుతామని మనం ఆ పిల్ల ఎలా కోరిందో మనం కూడా పిచ్చ కోరికలు కోరడం ఉందే, విమానంలోంచి కిందకు దూకడం వంటివి. అలాంటి కోరికలు తల్లే తీర్చట్లేదు. ఇక తల్లులకి తల్లి తండ్రులకి తండ్రి అని ఆయన తీరుస్తట్టండి, తీర్చడు. ఎవరికి ఎంత అర్హతో అంతే. అందరం ప్రధానమంత్రి అయిపోదాం, అందరం రాష్ట్రపతులు అయిపోదాం, అందరం గవర్నర్లు అయిపోదాం, ముఖ్యమంత్రులు అవుదామన్నా అర్హతని బట్టే పరమాత్మ ఇస్తాడు. వాడికి అర్హత లేకపోతే వాడు ఆ సమయంలో ఆ పదవికి పనికిరాడు అనుకుంటే వాడు ఎంత గింజుకున్న వాడికి ఆ పదవి ఇవ్వనని చెప్పేశాడు ఆయన. కాబట్టి కోరికలు కోరుకుని ప్రదక్షిణలు చేసినంత మాత్రం చేత కర్మ పరిపక్వం కానంత వరకు పరమాత్ముడు ఏమీ చేయడు. కర్మ పరిపక్వం అవుతుంది అప్పుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. కర్మ ఎప్పుడు పరిపక్వం అవుతుంది? చెయ్యగా చెయ్యగా. 10 ఏళ్ళు చేస్తే ఒక కొంత పూజో లేకపోతే ఒక పునస్కారమో ఒక వ్రతమో ఒక దానమో ఒక దశాబ్దం చేస్తే ఈ దశ యొక్క ఫలితం రాబోయే దశలో అనుభవిస్తాం. అది కూడా పవిత్రమైతేనే అనుభవిస్తాం, అపవిత్రమైతే పొందాం. దానికి ఉదాహరణ చెప్పాను, మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేనే చెబుతాను ఎవరో ఒక్కర్లా. చాలా కాలం క్రితం నేను ఒక 10 సంవత్సరాలు ఏకధాటిగా ఏలూరు నుంచి 40 కిలోమీటర్లు ఉన్న ద్వారకా తిరుమలకి రోజు రాత్రిపూట నడిచిపోయేవాళ్ళం. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో, కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లో తెల్లారితే ఆదివారం అంటే రాత్రి చీకట్లో బయలుదేరిపోవడం, 6 ఇంటికల్లా ఇంత తినడం, బయలుదేరిపోవడం, తెల్లారేసరికల్లా నడిచి వెళ్ళడం, దర్శనం చేసుకు వచ్చేవాళ్ళం. అలా వెడుతున్నప్పుడు నేను చాలా కాలం క్రితం మాట ఇప్పుడుగా చెప్పేది, ఎప్పుడో 25-30 ఏళ్ల క్రితం నాటి మాట చెప్తాను, 25 ఏళ్ల క్రితం అనుకుంటాను. 95 అంటే ఇవాళకి ఇంచుమించుగా 21 ఏళ్ళు అయింది. 95లో అప్పుడు రాత్రిపూట వర్షం వస్తోంది. ఎలాంటి ప్రయాణాలు చేసామో మీకు ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. భయంకరమైన కటిక చీకట్లో ఇలాంటి వర్షాకాలాలలో ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురుస్తున్నా, ఓ గొడుగు వేసుకునో గొడుగు లేకుండానో నేను నాతో పాటు కొంతమంది మీ కలిపి, అప్పట్లో నాకు చాలామంది ఆత్మీయ శిష్యులు ఉండేవారు కొంతమంది, వాళ్ళల్లో కొందరు పోయారు, కొందరు మహత్తర స్థానాల్లో ఉన్నారు. అందులో ఒక ఆయన ఈ మధ్యనే చచ్చిపోయాడు, ఓ బ్యాంక్ ఎంప్లాయీ పణిగారని ఆయన ఉండేవాడు, ఒక అమ్మాయి శోభన ఉండేది. ఇలాంటి వాళ్ళందరం కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకేమీ లేదు, నారాయణ అనుకోవడం, కింద గొయ్యున్న మెట్టున్న అడివైన పాములు మేంచి వెళ్ళిపోతున్నా వెళ్ళేవాళ్ళం. ఒకరోజున వర్షంలో పెడుతూ ఉంటే ఓ మారుతీకరు వాడు జామ్మని వెళ్ళిపోయాడు మీద నుంచి. ఆ వెళ్ళిపోవడంలో ఆ మొత్తం నీరంతా వచ్చి ముద్దయిపోయాను. దాంతో నేను హాస్యానికో కోపానికో బోడి ఈ మాత్రం కారు నాకు ఇవ్వకపోతాడా, ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాను, ఒక కారు నా పేరు మీద రిజిస్టర్ అవ్వదా అన్నాను. ఇది జరిగిన 2 ఏళ్లకి టక్కన నాకు నిజంగా కారు వచ్చేసింది, రిజిస్టర్ అయిపోయింది. అంటే ఎందుకు చెబుతానంటే ఆ వెంటనే తీర్చడు. నువ్వు ప్రయాణం చేసావు, కాలినడకన వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అనే ఒక మహత్తర కార్యక్రమం చేసావు. ఈ తపస్సు, దీనికి కాయిక తపస్సు అని పేరు. ఈ తపస్సు చేసిన ఫలితం నీకు భవిష్యత్తులో ఇస్తాడు, ఆ రోజు ఇవ్వకపోయినా. కాబట్టి మనమేం కంగారు పడవలసిన అవసరంలా. అందులో నాతో వచ్చిన ఒక అమ్మాయి, నేను ఈ ప్రదక్షిణలన్నీ ఎందుకు చేస్తున్నాను, ఎందుకు ఇన్నిసార్లు కాళీయాత్రకు వెళుతున్నాను అంటే కాశీలో ఉండడానికి గురువు గారు అంది. నేను చెప్పగా విని 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 నేను కాశీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి కాశీలో ఉండడం తప్ప వేరే కోరిక లేదు. మీకు ఆశ్చర్యం చెప్పమంటారా, సరిగ్గా అమ్మాయి కోరుకున్నట్టే ఇప్పుడు కాశీలో అక్కడ ఉన్న మలయాళస్వామి మఠానికి శాశ్వతంగా అమ్మాయి అక్కడ ఉండిపోయి ఇప్పటికి 2007 నుంచి అక్కడ ఉండిపోయింది. ఇంక ఇంటికి రాలేదు మళ్ళీ 9 ఏళ్ళుగా. గురువుగారు గురువుగారి పత్తిని ఎప్పుడు వెళ్ళినా నెత్తి మీద పెట్టుకు చూస్తుంది. అంటే ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను కాశీలో ఉండిపోవాలని సంకల్పం చేస్తే కాశీలో ఉండిపోయింది ఆవిడ. అంత సంకల్పం ఉండాలి, అంత భక్తితో యాత్ర చేయాలి. అంతేగాని గురువుగారు నేను కాశీ వెళ్ళనా అని అడిగి వెళ్ళమ్మా అంటే కాశీ బదులు కాకినాడ ఎడితే మన బతుకులు ఇలా ఉంటాయి. అలా అన్నానని కూడా ఎవరుకోవద్దు. ఎందుకు చెబుతానంటే మనము ఒక ఉపాసన చేస్తే ఆ ఉపాసనకి తగిన ఫలితం మనం చిత్తశుద్ధితో చేస్తే ఇచ్చి తీరుతాడు పరమాత్మ. మనం అర్హులము అవ్వాలి, అర్హత పొందేటటువంటి పవిత్రమైన చిత్తముతో చిత్తశుద్ధితో చెయ్యాలి. కానీ అది ఇవాళ అవ్వచ్చు, రేపవ్వచ్చు, 100 ఏళ్లకైనా దాని ఫలితం వస్తుంది. కాబట్టి మానవుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. వెంటనే కంగారు పడకూడదు. ఒక్కొక్కప్పుడు ఎన్నో ఉపాసనలు చేశాను, ప్రదక్షిణలు చేశాను, పూజలు చేశాను, వెంటనే ఫలించలేదేం అని ఏడుస్తాడు వీడు. ఏడవకు, నీ పాత కర్మంతా ముందు తొలగిస్తాడు ఆయన. ఒక బంగారం నగవ్వాలంటే కొలిమిలో కాల్చి సుత్తితో కొట్టి ఆ వేడి అనుభవించి దెబ్బలు తిన్నాక అప్పుడు అది ఉంగరం అవుతుంది. అలాగే మనం కూడా పూర్వకర్మలన్నీ ఈ కష్టముల రూపంలో దుఃఖముల రూపంలో వదిలించుకుంటే అప్పుడు మనం నగ అయి భాషిస్తాం. పరమాత్ముని సన్నిధానానికి వెళ్ళాలంటే, మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే ముందు భగవంతుడు పెట్టే పరీక్షల్లో కష్టాల్లో నెగ్గాలి, ఉపాసన చెయ్యాల్సిందే. కోరిన కోరికలు తీరకపోయినా నిత్యం చెయ్యండి ప్రదక్షిణలు, నిత్యం పురాణాలు వినండి, చెయ్యవలసిన వ్రతాలు దానాలు చెయ్యండి. అది ఇవ్వాలి కాకపోతే రేపు ఇంకో రీతిలో ఆ కోరిక తీరుతుంది. నీ కోరికలు అపవిత్రత ఉంటే దాన్ని తొలగించి ఆ కోరికని పవిత్రంగా మార్చి ఆ తర్వాత ఆ కోరిక తీరుస్తాడు పరమాత్మ. కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనే చంటి పిల్లల లాంటి మనల్లో సద్బుద్ధిని పెట్టి మనల్ని రక్షిస్తాడు ఆయన. కాబట్టి నాయన, ఈ పూజలు ఎప్పుడూ వ్యర్థం కావు. నువ్వు అపూర్వమైన ప్రశ్న వేశావు, నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప తద్దాసాఖ్యానములొప్పు విష్ణు చరణ ధ్యాన ప్రధానంబులై శ్రీ సంధానములై మునీశ్వరవచో జేగీయమానంబులై. ఓ రాజేంద్ర, నీవడిగిన ప్రశ్న పరమ పవిత్రమైన ప్రశ్న, వర్ణించి తీరాలది. శ్రీ మహావిష్ణువు గురించి అడిగావు, ఆయన చరిత్రలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన సేవకులు నిరంతరం ఆయన భక్తులు అయి ఉంటారు. కాబట్టి విష్ణువుకి సంబంధించిన ఏదైనా సందేహం తీర్చాలి అంటే భాగవతం చెప్పాలి, అనగా విష్ణు భక్తుల యొక్క చరిత్ర చెప్పాలి, ఆ విష్ణువు యొక్క పాదాల గురించి చెప్పాలి. అవి వినగానే సంపదలు ఇస్తాయి, జ్ఞానం ఇస్తాయి, మునులు నిరంతరం కీర్తించేటటువంటి యశస్సునిస్తాయి. అసలు విష్ణు కథలే మునీశ్వరుల చేత పాడబడే కథలు. అటువంటి పవిత్ర కథ చెబుతున్నా విను. నిజంగా నీవన్నట్టే శ్రీ మహావిష్ణువు అందరికీ సమానుడు, ఆయనకి ఎవ్వరి మీద పక్షపాతం లేదు, ఆయనకు అసలు ఏ రకమైనటువంటి గుణమూ లేదు. ఆయన నిర్గుణుడు, అయినా సగుణుడిగా కనపడతాడు. ఒకప్పుడు ఆయన ఆట ఆడడం కోసం, క్రీడించడం కోసం ఒక రూపం ధరించాడు. ఆ రూపమే మహాపురుష రూపం. ఆ రూపానికి అప్పుడు వేదములు పురుష సూక్తం అనే పేరుతో స్తోత్రం చేశాయి. సృష్టిలో అలా పురుష సూక్తం పుట్టింది. భగవంతుడు పురుషుడు కాగానే ఆ పురుషుణ్ణి వర్ణిస్తూ పురుష సూక్తం పుట్టింది. ఆ పురుష సూక్తం పుట్టగానే భగవంతుడిలో 3 గుణములు పుట్టాయి. అవే సత్వ గుణము, రజోగుణము, తమోగుణము. అందులో ఆయన సత్వగుణంతో ఏం చేశాడు, ఆటలాడుతూ క్రీడిస్తూ పోషిస్తూ ఉంటాడు, అది శాంతగుణం. రజోగుణముతో సృష్టి చేయడం మొదలుపెట్టాడు. తమోగుణంతో నిద్రపోతూ ఉంటాడు పాల సముద్రంలో. ఆ మహానుభావుడికి నిజానికి పుట్టుక లేకపోయినా సత్వగుణాన్ని అవలంబనం చేసుకుని ఆధారం చేసుకుని అవతారం ఎత్తుతాడు. సత్వగుణం ఒక్కటే నిలబడదు గనక, ఒక్క గుణంతో బతకలేం గనక, రజోగుణం తమోగుణం కూడా తనలోకి ఆవాహన చేసుకుంటాడు. తనను తానే చంపుకుంటున్నాడు, తనను తానే సృష్టించుకుంటున్నాడు. ఇప్పుడు రాక్షసుల రూపంలో పుట్టింది ఆయనే, దేవతల రూపంలో ఉన్నది ఆయనే, శిశుపాలుడు ఆయనే, పశుపాలుడైన కృష్ణుడు ఆయనే. ఇప్పుడు శిశుపాలుని చంపేవాడు తానే, అంటే చచ్చేవాడు తానే, మళ్ళీ వాడిని తనలో కలుపుకుంటున్నది తానే. ఈ విధంగా తానే రెండు రూపములు ధరించి ఆ రెండింటికి మధ్యలో యుద్ధం పెట్టి అందులో ధర్మాధర్మములని విచక్షణ కల్పించి అధర్మాన్ని ధర్మము ద్వారా ధ్వంసం చేస్తాడు. పిల్లవాడు ఆటబొమ్మలు పగలగొట్టినట్టుగా ఈ జీవుల్ని పడగొడుతూ ఉంటాడు. ఈ సృష్టి చెయ్యడానికే రజస్సును వాడతాడు, క్రీడించడానికి లీలలు చేయడానికే సత్వాన్ని వాడతాడు, నిద్రించడానికే తమస్సును సృష్టిస్తాడు. ఈ మూడు గుణములతో కూడిన దానికి కాలము అని పేరు. ఆ కాలమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు కాలరూపంలో అనేకమైన లీలలు చేస్తూ పగలు రాత్రి సంధ్యలు అనే పేరుతో, గంటలతో గడియలతో, అనేక ఋతువులతో, మాసములతో, సంవత్సరములతో జనాల్ని సృష్టించి పెద్ద చేసి ఆయువులు అపహరిస్తూ ఉంటాడు. ఆయనకి మాత్రం ప్రకృతి లేదు, ఏ స్వభావము లేదు. ఈ సృష్టి అంతా ప్రకృతి పురుషులతో ఉంటుంది. ఆయనే ప్రకృతి, ఆయనే పురుషుడు. కానీ ఈ ప్రకృతితో ఏ సంబంధం లేకుండా ఉంటాడు. జీవులు మాత్రం ప్రకృతితో సంబంధం పెట్టుకుంటారు, అనగా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుతో సంబంధం పెట్టుకుని దాని మీద ప్రేమ పెంచుకుని వ్యామోహం పెంచుకుని ఆ వ్యామోహం తుంచుకోలేక భవబంధాల్లో ఇరుక్కుని నశించిపోతారు. ఒక ఆవిడ భార్యగా, ఒకడు భర్తగా, మళ్ళీ వాళ్ళ సంతానంగా కొంతమంది రాగానే ఇవి నావి, వీళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఇవి చెందకూడదు అనే కోరిక రావడమే ప్రకృతి యొక్క వశత్వం పొందడం. ఈ భ్రమ నుంచి బయటపడ్డమే ప్రకృతి వివశత్వం పొందడం. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి త్రిగుణాతీతుడైన పరంధాముణ్ణి మళ్ళీ నిరంతరం ధ్యానం చెయ్యగా, ఆయన భక్తుల కథలు వినగా, ఆయనకి సంబంధించిన భక్తులతో స్నేహము చెయ్యగా ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రకృతి నుంచి, పురుషుడి నుంచి విముక్తి పొందుతాం, శాశ్వతంగా పురుషత్వాన్ని పొందుతాం. ఆయన కథలు, ఆయన భక్తుల కథలు పరమ చిత్రములు అన్నాడు ఆయన. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్. శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రలు చాలా చిత్రంగా ఉంటాయి, అవి వినే కొద్దీ ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయన లీలలు ఎవరికీ అర్థం కావు, బ్రహ్మాది దేవతలకే అర్థం కాదు, ఇంకా సామాన్యులకి ఏమర్థం అవుతాయి. అందుకే అవి చిత్రములు. మూడు లోకాలని పవిత్రం చేస్తాయి. స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు, భూలోకంలో ఉన్నవాళ్ళు, పాతాళలోకంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆ కథలు వింటే పవిత్రులవుతారు. అందుకే ఆ కథలకి త్రైలోక్య పవిత్రంబులు అని పేరు. భవలతా లవిత్రంబులు, లవిత్రం అంటే కొడవలి. ఇలాంటి తీగల్ని నరికేయాలంటే కొడవలి కావాలి. కొడవలితో పటా 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 తీగలు నరికేస్తాం. సంసారంలో మనకి బంధములు ఉన్నాయి, ఈ బంధములే తీగలు. సంసారంలో ఉన్న ఈ వ్యామోహములనే తీగలని నరికే కొడవళ్ళు విష్ణువు యొక్క చరిత్రలంటే. సన్మిత్రంబులు మహానుభావులకి ఆనందమును కలిగించే మిత్రస్వరూపాలు. అసలు మిత్రుడి కంటే ఆనందం కలిగించేవాడు ఒక్కడు లేడు మనకి. నిజం చెప్పాలంటే చాలా విషయాలలో ఒక మంచి స్నేహితుడు ఉంటే కష్టాల్లోంచి బయటపడతాం. అదృష్టవంతులకి మంచి స్నేహితుడు దొరుకుతాడు. ఈ శ్రీ మహావిష్ణువు చరిత్ర కష్టాలలో నుంచి బయటపడేసి మనల్ని అనుగ్రహించే మంచి మిత్రులట. మునిజనవన చైత్రంబులు, మునీశ్వరులు అనేటటువంటి అడవులకు చైత్రమాసం వంటిది విష్ణు చరిత్ర. చైత్రమాసం రాగానే అడవి ఏమవుతుంది, చిగురిస్తుంది. చైత్రంలో చిగుళ్ళొచ్చి పువ్వులు వస్తాయి. అందుకే వసంత ఋతువు అంటే అందరూ ఇష్టపడతారు. అలాంటి వసంత ఋతువు అడవికి ఎలా అయితే, వనమునకు ఎలాగైతే చైతన్యమిచ్చి, చిగురింపచేసి, పువ్వులిచ్చి ఆనందం కలిగిస్తుందో, విష్ణువు చరిత్ర మునీశ్వరులకు ఆనందం కలిగిస్తుంది. అందుకే మునిజనవన చైత్రంబులు. అటువంటి విష్ణువు యొక్క చరిత్రలు చాలా చిత్రంగా ఉంటాయి. ఆయన సత్వగుణుడు గనకే మనలాంటి సాత్వికులకి ఆనందం కలిగిస్తున్నాడు. దేవతలని సత్వగుణ ప్రధానులుగా సృష్టించాడు. వారిలో కూడా రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది. కానీ తమోగుణం రజోగుణం తక్కువ ఉండి ఎక్కువ సత్వగుణం ఉంటే వారిని దేవతలు అంటారు. అందుకే దేవతలకు ఆనందం ఇస్తాడు. సత్వగుణం యొక్క లక్షణం ఆనందం, అనగా శాంతము చివరికి ఆనందం ఇస్తుంది. అందుకే కోపం లేని వాడికి ఉన్న ఆనందం ఇంకెవడికి రాదు. చూడండి, మీరు శాంతంగా ఉండడం నేర్చుకోండి. ఎంత తిట్టేసినా సరే, భార్యామణి అట్లగాడతో పొడి పడవడానికి మీదకి వచ్చినా సరే పొడిచేయి అని సంతోషంగా నవ్వుతూ ఉంటే వాడికి ఆనందంగా ఉంటుంది. అలాగే భర్త గారు తెగ తిట్టినా సరే, దౌర్భాగ్యరాలా, నిన్ను తోసేస్తా, నిన్ను చంపేస్తా, నీకు విడాకులు ఇస్తా అని తిట్టినా సరే చిరునవ్వు నవ్వుతూ ఉండండి, ఎంత ఆనందంగా ఉంటుంది. అబ్బా, శాంతము కంటే పర్వతం కూడా చిన్నదట. అందుకే శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు త్యాగరాజుల వారు. ఆ శాంతం సత్వగుణము, ఆ సత్వగుణం దేవతలలో ఎక్కువ ఉండడం వల్లే భగవంతుడు వారికి ఆనందం ఇస్తాడు. కానీ సహజంగా అంటాం కానీ శాంతం ఒక క్షణం ఉంటుందా? ఓ 1000 రూపాయలు పుచ్చుకుని మళ్ళీ ఒక గంట తర్వాత ఇవ్వకపోతే ఎరా నా దగ్గర 1000 ఇచ్చుకుంటావా, నేను 1000 దెబ్బలు కొడతా ఇస్తావా లేదా అని రెచ్చిపోతున్నాం కదా మనం. అంతేగాని పుచ్చుకుంటే పుచ్చుకోండి పోలండి 1000 రూపాయలు పోతే అని కనీసం మాట వరుసగా ఏడుస్తూ కూడా అనలేడు వీడు. ఇంక వీడికి శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మో శాంతగుణం ఎంత కష్టమో, శాంతాన్ని పొందడానికి ఎంత తపస్సు చెయ్యాలో విశ్వామిత్రుడు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. పాపం ఒక ఆయన ఇలాగే ఉపన్యాసం చెప్పడానికి వచ్చి నేను కోపాన్ని జయించానండి 25 ఏళ్ళు తపస్సు చేసి అన్నట్ట. ఈ తిన్నగా ఉంటారుగా ఇలాంటి పిల్లలు ఒకళ్ళు వచ్చి, గురువుగారు మీరు కోపాన్ని జయించారా అని అడిగాడు. అవును నాయన మేము కోపం జయించాం 25 ఏళ్ళు తపస్సు చేసి అన్నట్ట. వెంటనే ఈయన మళ్ళీ అడిగాడు, గురువుగారు మీరు కోపాన్ని జయించారానని. కోపాన్ని జయించానన్నాడు ఈయన. మళ్ళీ అడిగాడు కుర్రాడు, మీరు నిజంగా కోపాన్ని జయించారని. ఎన్నిసార్లు అడుగుతావు, నేను కోపాన్ని జయించానన్నట్ట. గురువుగారు మీరు నిజముగానే 25 సంవత్సరములు తపస్సు చేసి కోపములు జయించారనగా నరిక అవతల పారేస్తాను ఏమనుకుంటున్నావో, ఇందాక నుంచి చూస్తున్నాను 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించాను కోపాన్ని జయించానంటే నిమిషానికి ఒకసారి కోపాన్ని జయించారా కోపాన్ని జయించారా అని అడిగారు. నేను కోపాన్ని జయించాను మళ్ళీ అడిగేవంటే తంతానన్నట్ట. ఇలా ఉంటాయి మన కోపాలు. ఈ కోపాన్ని జయించడం చాలా కష్టం. అయినప్పటికీ ఏదో మీలాంటి మహానుభావులు 25 ఏళ్ళు కాకపోయినా 10 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించి ఉండవచ్చు. అలా జయించిన వారు దేవతలు, వారికి ఆనందం ఇవ్వడం ఆయన లక్షణం. ఇంకా అసురులని 2వ జాతి వాళ్ళు ఉన్నారు, వీరికి రజోగుణం ఎక్కువ, అందుకే వీరికి సగం దుఃఖం సగం ఆనందం వస్తుంది. ఇంకా తమోగుణులైన యక్షరాక్షసులు ఉన్నారు, వీరికి సుఖం తక్కువ దుఃఖం ఎక్కువ, అందుకే వీరు తాగి తందనాలాడి వ్యసనములతో నశిస్తారు. వ్యసనపురుడికి తాగిన కాసేపు ఆనందంగా ఉంటుందిట, మరి ఆ తర్వాత ఏమవుతుంది తెలుస్తుందిగా, కక్కి కక్కి దగ్గి చివరికి ఎందుకు మరికి రాకుండా అయిపోతాడు. హాయిగా ఆరోగ్యంగా వాడి జీవితంలో బతకలేడు. వారు చివరికి దుర్మరణం పాలవుతారు. తమోగుణులు అంటే ఇతరులు ఎవరూ బతకూడదు, మన మతమే బతకాలి, ఇంక తక్కిన మతములు నశించాలని కోరుకునేవాడని తమోగుణులు అంటారు. మా మతం కోసం బాంబులు వేస్తాం, మా మతం కోసం తక్కిన మతాలను చంపుతాం, వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాం అని రోజు ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి లారీలతోటి ఫ్రాన్సులో చంపేసే వాళ్ళంతా తమోగుణులు అన్నమాట. ఇటువంటి వాళ్ళనే రాక్షసులు అంటారు. వీరికి చిట్ట చివరికి దుఃఖమే మిగులుతుంది. అందుకే విష్ణుమూర్తి వ్యక్తుల మీద కాదు గుణముల మీద యుద్ధం చేస్తాడు. ఆ గుణములు ఆయనే సృష్టించి సత్వగుణానికి అభివృద్ధి కలిగిస్తూ సత్వగుణాన్ని పడగొడుతున్న తమోగుణాన్ని రజోగుణాన్ని అణుస్తూ ఉంటాడు. ఇది ఆయన లీల. ఆ లీలలో ఒక అపూర్వమైనటువంటి కథలు ఎన్నో, 1, 2 అనేక గాథలు జరుగుతూ ఉంటాయి. ఓ పరీక్షిత్తు, ఈ సందేహం మీ తాతగారైన ధర్మరాజు గారికి కూడా కలిగింది. ధర్మరాజు గారు స్వయంగా పరీక్షిత్తుకు తాతయ్యగా, మరి అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు. అందుకని మీ తాతగారికి ఒకసారి ఒక అనుమానం వచ్చింది. ఒకప్పుడు ధర్మరాజు గారు ఇంద్రప్రస్థమని ఒక రాజధానిని కట్టుకున్నాడు. ధృతరాష్ట్రుడు చాలా గొప్పవాళ్ళు అండి. అందుకని ధృతరాష్ట్రుడు ఏం చేశాడంటే పాండవుల్ని ద్రౌపదితో పెళ్ళయిన తర్వాత తన దగ్గరికి పిలిపించి, నాయనలారా పాండవులారా మీరు కూడా కన్న కొడుకులు లాంటి వాళ్ళే, దుర్యోధనుడు కన్న కొడుకే, మీకు మీకు రాజ్యం పంచిస్తానే, మీకు రాజ్యాన్ని 2గా డివైడ్ చేసిస్తానే అని హస్తినాపుర సింహాసనంతో ఉన్న రాజ్యం అంతా మా కొడుకు ఇచ్చేస్తున్నాను, మీకు చక్కగా ఇంద్రప్రస్థం ఇస్తానన్నట్ట. ఇంద్రప్రస్థం అంటే ఏంటో తెలుసా, అడవి కొండలు, రాజధాని లేదు, డివైడ్ చేసేటప్పుడు రాజధాని లేకుండా మీకు ఇంద్రప్రస్థం ఇస్తున్నాను కాండవం ఇస్తున్నాను పుచ్చుకోండి అన్నాడు. అనగానే పాపం ఏమీ మాట్లాడకుండా ధర్మరాజు గారు అక్కడికి వెళ్ళాడు. చూస్తే అన్ని కొండలు అడవులు, కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంది గనక ఆ కొండలు గుట్టలు తగలబెట్టి చక్కగా రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంద్రప్రస్థం కట్టుకున్నాడు. విశ్వకర్మ ద్వారా దేవతానుగ్రహంతో మయుడి ద్వారా సభ కూడా పొందాడు. తీరా ఇదయ్యాక ఆ మయసభను కూడా వాళ్ళు అగేశాడు, అది వేరే విషయం. ఇంద్రప్రస్థం కట్టుకుని గృహప్రవేశం చేయగానే కొత్త రాజధాని స్థాపన చేసుకుని అద్భుతంగా రాజ్యస్థాపన చేసుకున్నాడు ఆయన. అప్పుడు ఇంత రాజ్యం వచ్చినప్పుడు యజ్ఞం చేస్తే మంచిది అని శ్రీకృష్ణుడు రాజసూయము అని ఒక యజ్ఞం చేయించాడు. ఇప్పుడు కొత్తగా రాజధాని కట్టుకున్నప్పుడు యజ్ఞం చేయాలని శాస్త్రం, అది కూడా మామూలు యజ్ఞం ఎందుకని రాజసూయయాగం చేయించాడు. ఆ రాజసూయయాగానికి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అందుకే దాని పేరే రాజసూయం, అందరినీ జయించి చెయ్యాలి. పాండవులు ప్రపంచాన్ని జయించి ఆ యజ్ఞం చేశారు. ఈ యజ్ఞంలో చాలా కొంటివాడు ధర్మరాజు. కానుకలు ఇస్తారుగా వచ్చినప్పుడు పెళ్ళిళ్లలోనూ చదివింపులను ఉంటాయి, అలాగే యజ్ఞాల్లో కూడా చదివింపులను ఉంటాయి, పూర్వం పురాణాల్లో కూడా చదివింపులను ఉండేవి. ఈ చదివింపులు స్వీకరించడానికి ధర్మరాజు గారు దుర్యోధనుడు పెట్టాట. దుర్యోధన చదివింపుల సెక్షన్ నీది, ఎవరైనా యజ్ఞానికి వచ్చి ఏదైనా ఇస్తే వాడి పేరు రాసుకో. ఫలానా హరిప్రసాద్ గారు బంగారపు కంచం, పక్కన కూర్చున్న రెడ్డి గారు వెండి కంచం, ఇలా కంగారు పడకండి. అంటే యజ్ఞంలో నేను చెప్పేది ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒకటి ఇప్పుడు గారి పేరు కూడా రాసుకోవాలి, ఎంత బరువు ఉందో ఇవ్వాలి. ఈ కంచాలు ఈ మంచాలు ఇవన్నీ వీడు పెట్టుకున్నట్ట, కొత్త కొత్తలు ఆడిపోయాడు. అందుకే దుర్యోధనుడు అసలు ఈ సెక్షన్ ఎందుకు ఇచ్చాడో అనిపిస్తుంది ధర్మరాజు అనమాట. అయ్యో బాబోయ్ ఈ మంచాలు ఏమిటి ఈ కంచాలు ఏమిటి, ఎక్కడ చూసిన బంగారం వెండి తప్ప ఇత్తడి ఇచ్చిన వాళ్ళు లేరు, చిల్లరిచ్చేవాళ్ళు లేరు, అందరూ ఏక కోట్లు ఇచ్చేవాళ్ళే. ఆ వైభవమే దుర్యోధనుడికి శాశ్వతమైన కక్ష కలిగేలా చేసింది. ఈ కక్ష పక్కన పెడితే ద్రౌపది అలంకరించుకుని అందరికీ అన్నం పెట్టేదిట. ద్రౌపదికి చాలా ఓపిక, ఎప్పుడు పడుకుంటుందో తెలియదండి, ఎప్పుడు లేస్తుందో తెలియదుట. గుర్రాలు మేపేవాడి దగ్గర నుంచి, పనివాడి దగ్గర నుంచి, ఆకులు ఎత్తేవాడి దగ్గర నుంచి అందరినీ, నాయన అన్నం తిన్నావా అన్నం తిన్నావా అని ప్రేమగా పలకరించి అన్నం పెట్టేది. అందుకని అందరూ అమ్మగారంటే అమ్మగారే, ద్రౌపది లాంటి తల్లి లేదన్నారు. అది దుర్యోధనుడి భార్యలో కోపం వచ్చింది. మేము ఇంట్లో ఫంక్షన్ చేస్తే మేము పలకరించలేకపోతున్నాం, మాకు అలసట ఎక్కువైపోతుంది, మమ్మల్ని అందరూ తిట్టుకుంటున్నారు, ద్రౌపదిని ఎందుకు పొగుడుతున్నారు అంటే భర్తల వల్ల దుర్యోధనుడికి కోపం, ద్రౌపది వల్ల భార్యలకు కోపం వచ్చింది. అది ఎలాగో ఏమైందో మీకు తెలుసు. ఇంతకీ ఈ యజ్ఞంలో రాజసూయ యాగంలో ఒక మహాపురుషుణ్ణి పూజించడం ఒక ధర్మం, అగ్ర పూజ అంటారు. అగ్ర పూజకు ఎవరు అర్హులు అని ధర్మరాజు గారు భీష్ముణ్ణి అడిగాడు. భీష్మ, ఎంతమంది మహానుభావులు, వేదవ్యాసుడు వచ్చాడు, నారదుడు వచ్చాడు, కపిలుడు వచ్చాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, మహానుభావులు అంతా ఉన్నారు, వీళ్లలో ఒకరిని ముందుగా పూజించాలి, ఆ పూజ చేయటం కూడా ఆ వ్యక్తిని దేవుడి కింద భావించి పూజించాలి, ఇందులో ఎవరు? స్నాతకుండును ఋత్విజుండును సద్గురుండును ఇష్టుడు. స్నాతకుడు, ఋత్విక్కు, సద్గురుడు, ఇష్టుడు అన్ని అయిన మహానుభావుడు ఎవడు అనగా, అంటే ధర్మరాజు గారికి ఆల్రెడీ మనస్సులో ఒక నిర్ణయం ఉంది, కానీ తనంత తాను ఆ నిర్ణయం తీసుకుంటే పెద్దలు ఏమంటారు, అందువల్ల పెద్దవాళ్ల చేత అవుననిపించుకుని పనిచేయటం మంచిదండో అయ్యి. అందుకని స్వయంగా తాతగారిని అడిగాడు. భీష్ముడు ఏదన్నా చెబితే ఎవరు కాదనరు, ఆయన ధర్మవేత్త, పెద్దవాడు, పరాక్రమవంతుడు, అన్నిటికీ మించి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు. అందుకని భీష్ముడిని అడిగితే భీష్ముడు అన్నాడు, ఏమయ్యా దీనికి ఇంత అడగాల, ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరైనా ఈ శ్రీకృష్ణుడి కాలి కింద ఉన్న ఇంత దుమ్ముకి సాటి వస్తామా? ఎంత గొప్ప మాట అన్నాడు. శ్రీకృష్ణ పాద పరాగంబునకు సామ్యంబుకాము, పాదపరాగం అంటే కాలి కింద ఉన్న దుమ్ము, దానికి సాటి వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండములన్నీ శ్రీకృష్ణుని యొక్క శరీరము నుంచి పుడుతూ నశించిపోతూ ఉంటాయి. సమస్త లోకేశ్వరుడు, వాసుదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు, పరంధాముడైన అద్భుత చరిత్రుడు, నీ అదృష్టం వల్ల నీకు మేనమామ కొడుకై చాలా బంధువై ఆత్మీయుడై స్నేహితుడై నీతో తిరుగుతున్నాడు. నీతో తిరుగుతున్నాడని పరమాత్మని సామాన్యుడు అనుకోకు, ఆయనే అగ్ర పూజ అర్హుడు. ఆయన్ని నీ సింహాసనం మీద కూర్చోబెట్టు, బంగార పళ్ళెంలో కాళ్ళు పెట్టు, ఆ కాళ్ళ మీద నీ ద్రౌపది నీళ్లు పోస్తూ ఉండగా గంగా జలాలతో కడుగు, ఆయన్ని పూజించు, కిరీటం నెత్తి మీద పెట్టు, సకల లోకాలను కడుపులో పెట్టుకున్న పరమాత్మకి మనం చేసే పూజ ఎంతైనప్పటికీ మన భక్తిని ప్రకటించడానికి అది పనికొస్తుంది కనుక భక్తితో పూజించమనగానే శ్రీకృష్ణుడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పూజ మొదలుపెట్టే సమయానికల్లా శిశుపాలుడు వచ్చేశాడు అక్కడికి. వచ్చి రావడంతో పళ్ళు పటపట కొరికి, ఏం ధర్మరాజా నువ్వేదో అన్నయ్యవి కదా అని యజ్ఞానికి పిలిస్తే వచ్చాం, యజ్ఞంలో మాకింత అవమానం కలగజేస్తావా అని కారుకోతలకి మామూలు తిట్లు తిట్టలేదు. పూర్వం సూరసేనుడని ఒక రాజుగారు ఉండేవారు, ఆయనకి వరుసగా 8 మంది కొడుకులు పుట్టారు. ఆ 8 మంది కొడుకుల్లో పెద్దవాడి పేరు వసుదేవుడు, ఆ వసుదేవుడి కొడుకు కృష్ణుడు, బలరాముడు. ఈ 8 మంది కొడుకుల తర్వాత 8 మంది కూతుళ్ళు పుట్టారు. ఆ కూతుళ్ళల్లో పెద్దావిడ కుంతి, అంటే వసుదేవుడికి స్వయాన సొంత చెల్లెలు కుంతి, అసలు ఆవిడ పేరు పృథ. చిన్నప్పుడే కుంతిభోజుడనే రాజు తీసుకుపోయి పెంచుకున్నాడు, అందువల్ల కుంతిభోజుడి పేరు మీదుగా కుంతి అయ్యింది. కుంతీదేవి తర్వాత చెల్లెలు పేరు సాత్వతి, ఆ సాత్వతి కొడుకు శిశుపాలుడు, అంటే కుంతీదేవికి స్వయాన చెల్లెలు కొడుకు, ధర్మరాజు గారికి కజిన్ అవుతాడు, అక్క చెల్లెళ్ళ బిడ్డలు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఉన్నది, ఆవిడ కొడుకు దంతభక్తుడు. మరొక ఆవిడ ఉన్నది, ఆవిడ పేరు వింద, ఆ వింద యొక్క కొడుకులే విందానువిందులు. ఈ విధంగా కుంతీదేవికి వరుసగా 7 చెల్లెళ్ళు, 7 చెల్లెళ్ళ కొడుకులు, కృష్ణుడంటే విరోధమే. ఒక్క కుంతీదేవి ఆవిడ కొడుకులు మాత్రం కృష్ణుడిని భగవంతుడిగా పూజించారు. అందుకే తల్లి బుద్ధులు వస్తాయి కొడుకులకి సహజంగా. ఎందుకంటే తల్లి దగ్గర ఎక్కువ పెరుగుతారు కదా. తల్లి సరిగ్గా పెంచకపోతే దిక్కుమాల కొడుకులు వస్తారు. ఎంతసేపు ఎన్నేళ్ళు వచ్చినా తల్లి కూర్చుని నేను తల్లి కూర్చునంటే ఇక లోకం ఏమైపోతుంది? ఆ తల్లి దగ్గర మంచి బుద్ధులు నేర్చుకుని చెడ్డ బుద్ధులు విడిచిపెట్టిన వాడు జ్ఞాని అవుతాడు. కుంతికి కృష్ణభక్తి ఉంది, పాండవులకి కృష్ణభక్తి వచ్చింది. ఆ కుంతి చెల్లెళ్ళు వరసగా శిశుపాలుడు కుంతి చెల్లెలు కొడుకే, దంతవక్త్రుడు చెల్లెలు కొడుకే, విందానువిందులు చెల్లెలు కొడుకులే, దమఘోషుడు యొక్క పిల్లలు వీళ్ళు. ఈ విధంగా ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి తల్లుల్లాగే ఇటు మేనమామ మీద ఆయన కొడుకుల మీద ద్వేషం పెంచుకున్నారు. అందులో శిశుపాలుడికి కృష్ణుడు అంటే మామూలు ద్వేషం కాదు. అందుకని ఏమన్నాడు, నువ్వేమో మాకు సయాన అన్నయ్యవి, మా పెద్దమ్మ కొడుకువి, వాడు చూస్తే మేనమామ కొడుకు, మేనమామ కొడుకైనా వాడు పరమ క్షుద్రుడు, వాడు నీచుడు, నాకు రుక్మిణితో పెళ్ళవబోయే ముందు నాకు ఆబోయే పెళ్ళాన్ని ఎత్తుకుపోయిన వాడు వాడు. ఇదో గొడవ ఉంది వాళ్ళ మధ్యలో. రుక్మిణీ కళ్యాణ సమయంలో శిశుపాలుడికి దక్కకుండా ఆయన పట్టుకుపోయాడు. ఈ విధంగా ఎన్నో పాపాలు చేసిన వాడు. అసలు ఎలా పూజ చేస్తున్నావు? సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేసే ముందు వెనక ముందు చూసుకోవద్దా? ఒక వ్యక్తిని పూజార్హుడా, చదువుకున్నవాడా, జ్ఞాని అని ఆలోచించి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేయాలి. అంతేగాని ఎవడికి పడితే వాడికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి పూజ చేయటమేనా? ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండ ధర్మబుద్ధి. ఋత్విక్కు కాబట్టి ఈ కృష్ణుణ్ణి పూజించాను అని నువ్వు అందామా అనుకుంటున్నావేమో, కానీ ఇతడు ఋత్విక్కు కాదు. ఋత్విక్కులుగా పూజించాలంటే ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ఉన్నాడు, ఆయనకంటే గొప్ప ఋత్విక్కు లేడు. కాబట్టి ఋత్విక్కుల్లో అగ్రపూజార్హుడు వ్యాసుడు. పోని వృద్ధుడు అని పూజిద్దామంటే వృద్ధుల్లో ఇక్కడ భీష్ముడున్నాడు, ఆ పైన ద్రోణాచార్యుడున్నాడు, ఇంకా చాలా పెద్ద పెద్దవాళ్ళు ఎంతోమంది వచ్చారు. పోని మంచి ధనుశాస్త్రంలో అరితేరిన వాడు అందామంటే ధనుశాస్త్రంలో అరితేరిన ద్రోణాచార్యుడు లేడా, కృపాచార్యుడు లేడా? పోని బ్రాహ్మణుని పూజిద్దామంటే ఇక్కడ వశిష్ఠుడు, గౌతముడు లాంటి బ్రాహ్మణోత్తములు ఎంతోమంది ఉన్నారు. ఇంకా క్షత్రియుడిని పూజిద్దామంటే ఏ క్షత్రియుల్లో నేను లేనా, ఇంకా ఎంతమంది లేరు, దుర్యోధనుడు లేడో, హేమహేమీలు లేరా, ఎవరు లేరు? మమ్మల్ని అందరినీ మానేసి దాశార్హుణ్ణి పూజార్హుణ్ణి చేస్తావా? ఇతడు దాశార్హుడు, పూజార్హుడు ఎలా అవుతాడు? ఇతడు మాట వరసకు కూడా ఈ పశుపాలుడు, ఈ శిశుపాలుడు ఉండగా సింహాసనం మీద కూర్చోడానికి వీలు లేదు. ఆవుల్ని మెప్పుకు తిరిగాడు వీడు. ఏం పెద్ద బలవంతుడా? ఓ ముసలెద్దు వచ్చింది, ఆ ఎద్దును చంపాడు. అరిష్టాసురుడని ఒక రాక్షసుడు ఉన్నాళ్ళండి, వాడు దున్నపోతు రూపంలో ఓ పెద్ద ఆబోతు రూపంలో ఉండేవాడు. ఆబోతు రూపంలో ఉన్నప్పుడు చంపేట, అందుకే నేను ఏమంటున్నాడు, అది ముసలెద్దు, దాన్ని చంపడం పెద్ద గొప్ప, ఇంకా ఆడదాన్ని చంపాడు, అది రిటైర్ అయిపోయింది, ముసలిది అయిపోయింది, చావడానికి సిద్ధంగా ఉంది, పోతలను చంపాడు, ముసలిదాన్ని ఎవడన్నా చంపుతాడు, 6 నెలలు సాము చేసి, 3 నెలలు సాము చేసి మూలనున్న ముసలిదాన్ని చంపిన వీడు వీరుడా. పోని గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడంటావా? నిజంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తలా, అక్కడికి వెళ్ళి ఒక రాయి తీసి ఇలా ఎత్తి నటిస్తున్నాడు. అంటే మనకి ఇష్టం లేదా ఏదైనా అనొచ్చు. పద్మాగర్ గారు 2.5 గంటలు అనర్గణంగా ఉపన్యాసం చెప్పారని మీరు అన్నారనుకోండి, ఆ నమోహం అంతా చూసి చెప్పాడు ఆయనకి వచ్చి అంటాడు వాడి మొహానికి, చూసి చెప్పండి, చూస్తాను 2 అక్షరాలు చూసి ఏ పద్యం తర్వాత ఏ పద్యం ఉందో, అయినా పొగడ్డు. అందువల్ల లక్షణం ఏంటంటే మనకి కోపం వస్తే ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే వాడు ఏమీ లేకపోయినా వాడు గొప్పవాడు అంటంట, వాడి మీద అభిమానం లేకపోతే ఎంత గొప్పవాడైనా వాడు చవటనే అంటాం. ఈ విధంగా నోటికొచ్చినట్టు తెగతిడుతూ ఉంటే ధర్మరాజు గారికి మతిపోయింది. ఆ సమయంలో సహదేవుడు లేచి, ఎవడెవరా నువ్వు, నువ్వు ఎంత సోదరుడు అయితే మాత్రం మా సభలోకి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడతావా, మాది యజ్ఞం, మేము వీరులం, మాకు కృష్ణుడు అంటే ఇష్టం, కొంచెం ఎప్పుడు మాట్లాడని సహదేవుడు కోపం వచ్చి మాట్లాడాడు, ఈ యజ్ఞంలో మేము కృష్ణుని పూజిస్తాం, ఎవడైనా కృష్ణుడు పనికిరాడంటే వాడి నెత్తి మీద ఎడంకాలు పెడతా అని ఎడంకాలు ఎత్తాడు. ఏకంగా వెంటనే ధర్మరాజు గారు, అరే నువ్వు కంగారు పడకనైనా, నువ్వు బుద్ధిమంతుడివి, తొందరపడి ఎడంకాలు పెడితే తగాదా వస్తుంది, కొట్టుగా కొట్లాడుకుంటున్నప్పుడు కొట్లాడి పెంచకూడదు, సర్దాలి అని కొంచెం ధర్మరాజు గారు తగ్గించాడు.